ప్రేమధార
బైబిల్ అధ్యయన పాఠశాల
శ్రోతలకు స్వాగతం. దేవుని ప్రేమ ధారావాహికంగా ప్రవహించే వేద పారాయణ కార్యక్రమం ప్రేమధార.
వెలుగు బాట నడిపించు,
వెలుగు కాంతి ధార,
వెలుగు బాట నడిపించు,
వెలుగు కాంతి ధార,
నవ్య లోక పదము చూపు.
ప్రభునందు ప్రియులైన ప్రేమధార శ్రోతలకు, మన నీతికి ఆధారమగు దేవుడు, మన కేడము మన అభయమై ఉన్న ప్రభు, ఇరుకులో విశాలత కలుగజే మన రక్షకుడు యేసుక్రీస్తు సకల ఆశీర్వచనాలకు మించినటి నామంలో శుభవందనాలు. ఈ దినం కూడా రేడియో పరిముఖంగా ఆయన మాటలు వింటూ ఆయన సన్నిధిలో ఆనందించి సంతోషించాలని వచ్చిన మిమ్మలందరినీ దేవుడు సమృద్దిగా దీవించునుగాక. అవును, ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలతో ఆయన అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి సంతోషించడం కంటే జీవితంలో గొప్ప విషయం ఈ లోకంలో మరేదీ లేదు. అదే పరలోక సంతోషం, పరమానందం, ఆత్మానందం. ఇంటి నిండా తినటానికి సమృద్దిగా ఉన్నాయి, ఒంటి నిండా ధరించడానికి అన్నీ దండిగా ఉన్నాయి, ఇక నా జీవితానికి ఏ లోటు లేకుండా అన్నీ సమకూర్చుకున్నాను, ఇంకా సంపాదిస్తున్నాను అని సంతోషిస్తూ ఉంటే అది అప్పటికప్పుడు అంతరించిపోయేదే ఆ సంతోషం. అశాశ్వతమైన ఈ జీవితంలో శాశ్వతమైన సంతోషాన్ని పొందగలిగినప్పుడే ఈ లోకంలో జీవితం ధన్యమయ్యేది. సరే, మనం సనుకొద్దాం. ఈ లోకంలో మనం ఎంత యథార్థంగా జీవిస్తున్నా ఏదో ఒక నేరం మోపుతుంటారు కొంతమంది. ఎవరిని బాధ పెట్టక మన పనేదో మనం చేసుకుంటూ పోతున్నా మనల్ని విమర్శిస్తూనే ఉంటారు మరికొంతమంది. మరో మాటలో, మనం ఎంత మంచి చేస్తున్నా కొంతమంది మనకు కీడే తలపెడుతూ ఉంటారు. ఇలా ఎక్కడో బయటవారు ఇలా ప్రవర్తిస్తే సరే, మన ఇంటివారే అయితే, ఒకవేళ వారు మన కన్నవారే అయితే, ఆ పరిస్థితి వినడానికి ఎంత శోచనీయంగా ఉంటుంది కదా. ఇక ఆ పరిస్థితి అనుభవించవలసి వస్తే అదెంత ఘోరమో. ఇదే పరిస్థితి ఈ రేడియో ముందు కూర్చున్న వారికి గాని, మీలో మరెవరికైనా గాని సంభవిస్తే అటువంటి స్థితిలో మనం ఏం చేయాలి అనేది ఈనాటి పాఠం ద్వారా మనం తెలుసుకోవచ్చు. నీ జీవితంలో ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా, ఇటువంటి పరిస్థితి వచ్చేటప్పటికి అందరూ నిన్ను విడిచి దూరమైపోయినా, నీవు నమ్ముకున్న నీ ప్రభు నిన్ను విడవడు, ఎన్నడు ఎడబాయుడు, నీతోనే ఉంటాడు, నీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాడు అనే ఈ గొప్ప సత్యం, ఇది మన ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రోత్సాహకరం. ఇక ఒంటరి జీవితం అనుభవిస్తున్న వారు, రాత్రుల్లో నిద్రపట్టక ఆరోగ్యం పాడు చేసుకుంటున్న వారు తగిన ఆదరణ నెమ్మది పొందటానికి ఈనాటి పాఠం ఎంతో సహాయపడగలదు. అన్నట్లు ఈనాటి వర్తమానం చివరిలో గతంలో మీరు విన్న యోబు గ్రంథ ధ్యానాల్లో కొన్ని ప్రశ్నలుంటాయి. దయవుంచి అవి రాసుకోవడానికి సిద్దపడవచ్చు కూర్చోండి. మరిక అవసరతలో ఉన్న వారికి తగిన సహాయాన్ని అందించి, ఎంతటి బాధాకరమైన పరిస్థితులైనా దేవునిపై దృఢ విశ్వాసాన్ని కలిగించి, ఇరుకులో విశాలత కలుగుచేసి మీ ఆత్మీయ జీవితాన్ని మరింత పటిష్టపరిచే ఈనాటి కీర్తనల ధ్యానాన్ని ఇక ప్రారంభించుకుందాం.
ప్రియ శ్రోతలు, మీరంతా బాగున్నారా? ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా? దేవుని యందు నిరీక్షణ ఉంచి నిశ్చింతగా ఉన్నారు గదూ. ప్రతి ఒక్కరి కుటుంబం, స్నేహితులు, ఉద్యోగం, ఇరుగు పొరుగు వారు, సంఘం, దేశం, వీటన్నిటిలో సంబంధాలలో సరిగా బతకటమే దేవుని నీతి. రండి ప్రార్థించుకుందాము. పరమతండ్రి, జగద్రక్షక, ప్రేమమయ, నీకు స్తుతి స్తోత్రములు. నీకే మహిమా ప్రభావములు ఆరోపిస్తున్నాము. మా ప్రియ శ్రోతలను మీ దివ్యహస్తాలలో ఉంచుతున్నాము. వారి అక్కరలను మీ సమృద్ధిలో నుండి తీర్చండి. సంఘములలో ఉజ్జీవము కలుగునట్లు, పరిచర్య ధర్మము క్రమముగా జరుగునట్లు, సైతానీయ దుష్ట శక్తులను లయపరచుమని, దేశమందు శాంతి భద్రతలను నెలకొల్పి అందరికీ నీ కృపాబాహుళ్యము దయచేయమని, నేటి వాక్య పఠనయందు నీ సన్నిధిని మాకు సమృద్ధిగా అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియశ్రోతలు, ఈ రోజున మనం 3వ కీర్తన వినబోతున్నాము. కీర్తనల గ్రంథంలో దీనిని ఉదయ గీతము అంటారు. దేవుని భక్తులకు శ్రమలు కలుగుతాయి. 3 నుండి 8వ కీర్తన వరకు దేవుని బిడ్డలైన ఇశ్రాయేలుకు ఎలాంటి శ్రమలు కలిగాయో కీర్తన రూపంలో వివరించబడింది. సరే, ఇప్పుడు 3వ కీర్తన మొదటి వచనం నుండి వినండి. తన కుమారుడైన అబ్షాలోము ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన, దేవునియందు నమ్మకం వ్యక్తం చేసే ప్రాతకాల కీర్తన. యహోవా, నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచేవారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పేవారు అనేకులు. యహోవా, నీవే నాకు ఖేడిముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తేవాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యహోవాకు మొర్రపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిస్తాడు. యహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొన్నాను. ప్రియశ్రోతలు వింటున్నారా? కొందరికి రాత్రి నిద్రపట్టదు, ఆందోళన వారిని అట్టిట్టు చేస్తుంది. అలాంటి వారికి 3-4 కీర్తనలు పరమౌషధం లాంటివి. దావీదు ఈ కీర్తనలు రాసినప్పుడు అబ్షాలోము తన రాజ్యాన్ని అపహరించాడు, తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. 2 సమూయేలు 15 నుండి 18వ అధ్యాయం వరకు ఈ వివరాలు చెప్పబడినాయి. 3వ కీర్తన ఉదయ గీతం, 4వ కీర్తన సాయంకాల గీతం. దావీదురాజు యెరూషలేమును విడిచిపెట్టి పారిపోవలసి వచ్చింది. తన కుమారుడైన అబ్షాలోమే తనకు కీడు తలపెట్టాడు. ఎంతో ఆశాభంగం చెందినవాడై దావీదు తన ప్రజలను, తన రాజ్యాన్ని విడిచి దూరంగా పారిపోయాడు. మానసికంగా ఎంతో వ్యధ చెందాడు. దావీదు పాదచారిగా నడిచి వెళ్లుతూ ఉంటే శత్రు ఒకడు, షిమ్మీ అనేవాడు, ప్రక్కనే ఉండి దావీదును దూషిస్తున్నాడు. దావీదు అనుచరుడు అబీషై అన్నాడు, రాజా, ఈ శత్రువును ఒక్క దెబ్బతో హతం చేస్తా. కాని దావీదు అతణ్ణి వారించాడు, అబీషై, అలా చేయకూడదు. నాతాను ప్రవక్త చెప్పాడుగదా, నీ ఇంటివారి మూలంగానే నీకు అపాయం ప్రాప్తిస్తుంది. అదే జరిగింది. దావీదు పాపం చేస్తే దేవుడు క్షమించాడు నిజమేగాని దాని ఫలితం అనుభవించక తప్పదు. తన కుమారుడే తన మీద తిరుగుబాటు చేస్తున్నాడు. కొందరు అబ్షాలోము పక్షమయ్యారు. అబ్షాలోము గొప్ప రాజకీయ నాయకుడు. ప్రజలకు ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తాడు, వాటిలో ఒక్కటి నెరవేర్చలేడు. అందుకే అతణ్ణి రాజకీయవేత్త అంటారు. అదే సమయంలో దావీదును చాలామంది విడిచిపెట్టి వెళ్లిపోయారు. దావీదు కన్నీరు విడుస్తూ పాదయాత్ర చేస్తూ వెళ్లాడు. అలానే కెద్రోను నది దాటి అవతలి వైపునకు వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో 3వ కీర్తన రాయబడింది. 6వ వచనం, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినా నేను భయపడను. యహోవా, లే, నా దేవా, నన్ను రక్షించు. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టేవాడవు నీవే. దుష్టుల పళ్ళు విరగ్గొట్టేవాడవు నీవే. రక్షణ యహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. గమనించారా శ్రోతలు, దేవుడు దావీదును విడిచిపెట్టలేదు. అందరూ విడిచినా దేవుడు తన వారిని విడువడు, ఎడబాయడు. ఈ కీర్తనలో 2వ వచనం ముగింపులో శెలా అనే మాట ఉంది. కీర్తనలు మొత్తంలో శెలా అనే మాట 71 సార్లు వస్తుంది. గాయక బృందం సంగీతంలో వాడే సాంకేతిక పదం శెలా. ఈ మాటలో ఒక హెచ్చరిక ఉంది, ఆగు, చూడు, విను, సెలా. రైలుగేటు దగ్గర కూడా ఆగు, చూడు, విను అనే హెచ్చరిక సంకేతాలుంటాయి. దేవుని వాక్యం చదివేటప్పుడు, వినేటప్పుడు కూడా ఈ హెచ్చరికలు పాటించాలి. ఆగు, చూడు, విను. కీర్తనల్లో ఒక చరణం ముగిసింది అనడానికి సెలా అంటారు. ఈ విషయం మా శ్రోతలు గ్రహించాలి. మూడో కీర్తన ఉదయకాల కీర్తన అన్నాము గదా. దావీదును ఎన్నో సమస్యలు చుట్టుముట్టిన సందర్భమది. అయితే సమస్యలన్నీ దిండులో పెట్టి ఆ దిండు తలకింద పెట్టుకుని నిశ్చింతగా హాయిగా నిద్రపోయాడు. లోకమంతా ఒక్కుమ్మడిగా వచ్చి తన మీద పడినా నాకేమీ భయం లేదు అంటున్నాడు. వెనకటికి చరిత్రలో గొప్ప రాజు ఒక ఆయన అన్నాడు, నేను దేవునికి భయపడతాను గనుక ఏ మనిషికి భయపడను. దేవునికి భయపడేవారు మనుషులకు దాసోహం అనరు. మనుషుల ఎదుట ముఖస్తుతి చేసేవారు ఈ రోజుల్లో ఎక్కువగానే ఉన్నారనిపిస్తుంది. ఇచ్చకపు మాటలు చెబుతూ తమకు ఏదైనా ప్రయోజనం కలుగుతుందేమో అని పడిగాపులు పడేవారున్నారు. దేవుడంటే భయమున్నవారికి మనుషుల ఎదుట ధైర్యం కలుగుతుంది. దావీదుకు దేవుడంటే ఎంతో భయము, భక్తి. దవడమీద కొడితే పళ్లు రాలతాయి. దవడమీది దెబ్బ ఎంతో బాధకరమైనది. భక్తిహీనుల దవడ పళ్లు రాలగొడతాడు దేవుడు. దావీదు మీదికి వారు ఎగబడి వస్తుంటే దేవుడు రానీయడు. రక్షణ యహోవాది, రక్షణ దేవునిది, అనగా దేవుడే రక్షణకర్త. రక్షణ అనేది దేవుడు విశ్వాసులకు ఇచ్చే వరం. దేవుని ప్రజలపై ఆశీర్వాదము నిలిచి ఉంటుంది. ఈ కీర్తనలోని చివరి వచనం ఆశీర్వచనం. ఈ కీర్తనలో దావీదు దేవుణ్ణి గురించి అన్నాడు, యహోవా నా ఖేడెము, నా డాలు. ఎఫెసి పత్రిక 6:16 పౌలన్నాడు, విశ్వాసమనే డాలు పట్టుకోండి, దానితో మీరు దుష్టుడి అగ్నిబాణాలను అన్నిటినీ ఆర్పడానికి శక్తిమంతులవుతారు. దావీదు గొప్ప యుద్ధవీరుడు. డాలును ఎలా వాడాలో అతనికి బాగా తెలుసు. దేవుడే దావీదుకు అతిశయ కారణం. దేవుని మహిమ ఇశ్రాయేలు జాతిపై నిలిచింది, ప్రసరించింది. దేవుని ప్రజల మధ్య ఆయన మహిమ నిలిచి ఉంటుంది. అది దేవుని సన్నిధి. ఈ రోజుల్లో విశ్వాసులు దేవుని సన్నిధిని, ఆయన మహిమను క్రీస్తునందు అనుభవించగలుగుతున్నారు. దేవుడు ఒక వాస్తవమైన సన్నిధి. దావీదు తలెత్తుకుని తిరుగుతున్నాడంటే అది దేవుని కృపే. దేవుడు దావీదుకు ఆశీర్వాదము, మహిమ, రాజ్యము, ఘనత అనుగ్రహించాడు. దేవుడు మనకు తలెత్తుకుని తిరగడానికి ఘనతను ప్రసాదించాడు. దేవునికి స్తోత్రం. ఈ మూడో కీర్తన గొప్ప సంకీర్తన. ఇప్పుడు 4 కీర్తన వినండి. ఇది సాయంకాల కీర్తన, ధ్యానగీతం. మనుష్య కుమారుని మనవి, ఆయన నామమున మనవి చేసేవారి విషయం ఇందులో గానం చేయబడింది. 1-3 ఒక ఆక్రందన ఉన్నది. నా నీతికి ఆధారమైన దేవా, నేను మొర్రపెట్టునప్పుడు నాకు ఉత్తరమియ్యి. ఇరుకులో విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించు. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మారుస్తారు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదుకుతారు? యహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకుంటున్నాడని తెలుసుకొనండి. నేను యహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకిస్తాడు. శ్రోతలు గమనించండి, ఈ కీర్తన ప్రధాన గాయకునికి రాయబడింది. తంతివాద్యములతో పాడదగింది. దావీదు కీర్తన. ఈ పాట రాగం నెగినోతు. నెగినోతు శృతి తంతివాద్య సమ్మేళనం. నెగినోతు తంతివాయిద్యం మీద పాడే గీతం. ప్రారంభంలో ఇదొక ఆక్రందన, ఇదొక ప్రార్థన, విశ్వాసులు చేసే మనవి, హృదయపు అట్టడుగు నుండి వచ్చే ఆక్రందన, కేక, మొర. దేవుడే నాకు డాలు, ఖేడెము అని దావీదు పదే పదే గానం చేస్తాడు. ఇది దావీదు అనుభవం. నేను మొరపెడుతున్నాను దేవా, నా మొరాలకించు. ఈ రోజున సగటు మానవుని పైకి వస్తున్న ఒత్తిడులు ఎన్నెన్నో. రానురాను జీవితం ఇరుకైపోతోంది గదూ. కీర్తన 145:18 తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టే వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కీర్తన 50:15 ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. యషయాగ్రంథం 65:24 వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిస్తాను, వారు మనవి చేస్తూ ఉండగా నేను ఆలకిస్తాను. అలాగే కీర్తన 18:6 ఇది వ్యక్తిగతమైనది. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టాను, నా దేవునికి ప్రార్థన చేశాను, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించాడు. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులలో జొచ్చింది. కీర్తన 55:16 చెప్పబడినట్లు నేను దేవునికి మొర్రపెట్టుకుంటాను, యెహోవా నన్ను రక్షిస్తాడు. ఇప్పుడు 4:5 వినండి. దేవుడు తన బిడ్డలను సరిదిద్దుతున్నాడు, చక్కపరుస్తున్నాడు. భయమునొంది పాపం చేయకండి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరుకోండి. నీతియుక్తమైన బలులర్పిస్తూ యెహోవాను నమ్ముకోండి. దేవుడు ఎంత గొప్పవాడు! ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. దేవునికి భయపడేవారు ఆయన మహాపరిశుద్ధత దృష్ట్యా పాపం చెయ్యరు. భయమునొంది పాపం చెయ్యవద్దు అంటే ఎఫెసి పత్రిక 4:26 దీనికి అర్థం చెబుతుంది. కోపపడండి, గాని పాపం చెయ్యకండి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఇప్పుడు 6 నుండి గేయకారుడు తన విశ్వాసాన్ని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మాకు మేలు చూపేవాడు ఎవడని పలికేవారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచెయ్యి. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించావు. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోతాను. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేస్తావు. ప్రియశ్రోతలు, నిరుత్సాహపడకండి. దేవుని సన్నిధి కాంతి మనమీద ప్రకాశించినంతకాలం మనకు ఎట్టి కలవరమూ ఉండదు. అంతా సవ్యంగానే జరుగుతుంది. ఎవరో వస్తారు, మనకేదో ఇస్తారు, ఏదో చేస్తారు అని చూడకండి. ఆయన సన్నిధి కాంతిలో మీ విశ్వాస ప్రవర్తన స్థిరపడుతుంది. వస్తువాహనాలను మించి మీకు హృదయానందం కలుగుతుంది, హాయిగా నిద్రపడుతుంది. ఒంటరితనమనేది సమస్య కానే కాదు. ఆయన సన్నిధి కాంతిలో మనకు మనశ్శాంతి, మన జీవితానికి నిండుతనం ప్రాప్తిస్తుంది. ఇది నిజం. ఈ సాయంకాల కీర్తన మనకెంతో ధైర్యము ఆదరణ గొలుపుతుంది. ఈ ఆధునిక యుగంలో కొందరికి రాత్రిళ్లు సరిగా నిద్రపట్టటం లేదు. నిద్రమాత్రలు మింగి ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టుకుంటున్నారు. వద్దు, ఈ 4 చదివి పడుకొని హాయిగా నిద్రపోండి. దావీదు నిద్రపోయేటప్పుడు తన అంతరంగంలోని యుద్ధాన్ని నిలిపివేశాడు. దేవుని సన్నిధి కాంతిలో శాంతిని అనుభవించాడు. పడకపై ఉండి చింతలన్నీ తన తలదిండులోకి కుక్కిపెట్టాడు. ఆంతరంగిక సమస్యలకు విరుగుడు ఔషధం దేవుని వాక్యమే. దావీదు దేవుని యందు అచంచల విశ్వాసముంచాడు. కోపం ఉపశమించింది. రాత్రి పడుకొని సమస్యలను గురించి తలపోయటం కేవలం అవివేకం. నిద్రపడకపై ఉండగా ప్రభువునే ధ్యానించు, ఆయనకు స్తుతియాగం సమర్పించు, చీకటిలో దేవుని సన్నిధి కాంతిని అనుభవించు, ఆనందించు. యుద్ధాలెన్నో ఉన్నాయి. తెల్లారితే యుద్ధరంగంలోకి ప్రవేశించాలి. అయినా దావీదు కంగారు పడలేదు. నిశ్చింతగా దేవుని సన్నిధి కాంతిలో విశ్రమించాడు. దేవుడు అకస్మాత్తుగా పరిస్థితులనేమీ మార్చడు, గాని నీ అంతరంగంలోని స్థితిని మార్చగలడు. ఇది నిజం. ఈ కీర్తనను ధ్యానించి సత్ఫలితాలను మా శ్రోతలందరూ పొందగలరని నిరీక్షిస్తున్నాము. ఈ కీర్తన ఆరంభంలో గేయకారుని భావం గ్రహించారా? దేవుని గౌరవాన్ని అవమానానికి మార్చేది విగ్రహారాధన. వ్యర్థమైన విగ్రహార్చనను ఎందుకు ప్రేమిస్తారో తెలియదు. అబద్ధమైన వాటిని వెదికి ఏమి ప్రయోజనం? ఇశ్రాయేలీయులకు విగ్రహారాధన శోధన అడుగడుగునా ఎదురైంది. ధనాపేక్ష కూడా విగ్రహారాధనతో సమానమే. సృష్టికర్తను విడిచి సృష్టమును ఆరాధించటం, ప్రేమించటం ఆధ్యాత్మిక అపజయం. దేవుణ్ణి వెక్కిరించకూడదు. సృష్టికర్త మన దేవుడు గాని సృష్టి కాదు. మన పాపాలు క్రీస్తునందు క్షమించబడినవి గనుక దేవుడు మన ప్రార్థనలు విని సత్వరంగా జవాబిస్తాడు. దేవుడు ఏర్పరుచుకున్న బిడ్డలము, మన ప్రార్థన ఆయన వినడా? తప్పక వింటాడు. అయితే ఒక మాట, దేవుడు మనము అనుకున్నట్లు ప్రార్థనకు జవాబివ్వకపోవచ్చు. దేవుని మహాశక్తి వెలుగులో మన సమస్యలను చూడాలి గాని దేవుణ్ణి మన సమస్యల మసక వెలుగులో చూడకూడదు. 5వ వచనంలో నీతియుక్తమైన బలులు దేవునికి ఇష్టము అంటున్నాడు దావీదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం దీన్ని వివరిస్తుంది. యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేతాము, అనగా ఆయన నామమును ఒప్పుకుంటూ జిహ్వాఫలము అర్పిద్దాము. దేవునికి విధేయులమై హృదయపూర్వకంగా ఆయనకు స్తుతి స్తోత్రములు సమర్పిద్దాము. 7వ వచనంలో గమనించండి, 2 విధాల సంతోషాలు మనుషులకు ఉంటాయి. దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగి ఉండి ఆయన యందు స్థిర విశ్వాసము గలవారికి చెప్పశక్యము కాని ఆనందం ఉంటుంది. ఇది హృదయానందం, ఆత్మానందం. పరిస్థితులు అనుకూలంగా ఉంటే, అంతా కలిసి వస్తే, వస్తు సమృద్ది ఉంటే సంతోషం కలుగుతుంది. ఆత్మానందం శాశ్వతమైనది. ఆత్మానందం నిరాశానిస్పృహలను పారదోలుతుంది. భౌతిక సంతోషం క్షణికం, తాత్కాలికం. ప్రియశ్రోతలు, దేవుని వాక్యం, అందలి దేవుని వాగ్దానాలు మన విశ్వాసానికి ఆధారం. మనము వస్తువాహనాలు కలిగి ఉండకూడదని దేవుడనలేదు. కాని వస్తువాహనాలు మనలను కలిగి ఉండకూడదని దేవుడంటున్నాడు. దేవుని రాజ్యమును, నీతిని మొదట వెతికితే అన్నీ అనుగ్రహించబడతాయి. అంటే ఏమిటి? దేవుణ్ణి వెతికితే అన్నీ ఆయనే ఇస్తాడు. ఆనందం అన్నీ ఇచ్చే దేవుని యందే కలగాలి గాని ఆయన ఇచ్చిన వాటి యందు కాదు. చూచారా శ్రోతలు, 3, 4 కీర్తనల్లో ఎన్నెన్నో సత్యాలు దాగున్నాయి. వచ్చే పాఠంలో మరికొన్ని కీర్తనలు ధ్యానించుకుందాము. పాఠం సమాప్తం. యేసుక్రీస్తు వారి కృప, యెహోవా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసానందము మనకందరికీ నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.
ఇక గతంలో మీరు విన్న యోబు గ్రంథ ధ్యానాల్లో కొన్ని ప్రశ్నలు చెప్తున్నాను. దయవుంచి త్వర త్వరగా రాసుకోవడానికి ప్రయత్నించండి. మీరు కోరినట్లు వీలైనంతవరకు నిదానంగానే చెబుతాను. మీరైతే త్వర త్వరగా రాసుకోవడానికి ప్రయత్నించండి. చాలా సులభమైన ప్రశ్నలు. అయితే ప్రశ్న రాసుకోవటం మానేసి జవాబు గురించి ఆలోచించకండి సమా. మొదట ప్రశ్నలు మాత్రమే త్వరగా రాసుకోండి. మొదటి ప్రశ్న, యోబు ఏ దేశానికి చెందినవాడు? యోబు ఏ దేశానికి చెందినవాడు? 2వ ప్రశ్న, యోబు వంటి వాడు భూమి మీద ఎవరూ లేరు. యోబు వంటి వాడు భూమి మీద ఎవరూ లేరు. ఈ మాటలు ఎవరెవరితో అన్నారు? 3వ ప్రశ్న, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ మాటలు అన్నది ఎవరు? ఎందుకు? ఈ మాటలన్నది ఎవరు? ఎందుకు? 4వ ప్రశ్న, యోబుకు ప్రబోధాలు చేసిన వక్తలెవరు? ఎందరు? యోబుకు ప్రబోధాలు చేసిన వక్తలెవరు? ఎందరు? వారందరిలో వయసులో చిన్నవాడెవరు? వారందరిలో వయసులో చిన్నవాడెవరు? ఐదో ప్రశ్న, సైతానుకు ఉన్న మరి రెండు పేర్లు ఏమిటి? సైతానుకున్న మరి రెండు పేర్లు. ఆరో ప్రశ్న, యోబుకు ఏ విషయంలో పశ్చాత్తాపం అవసరమైంది? యోబుకు ఏ విషయంలో పశ్చాత్తాపం అవసరమైంది? ఏడో ప్రశ్న, దేవుడు ఎలాంటి వాతావరణంలో యోబుతో మాట్లాడాడు? దేవుడు ఎలాంటి వాతావరణంలో యోబుతో మాట్లాడాడు? ఎనిమిదో ప్రశ్న, యోబు దేవునితో ముఖాముఖిగా మాట్లాడలేకపోయాడు ఎందుకని? యోబు దేవునితో ముఖాముఖిగా మాట్లాడలేకపోయాడు ఎందుకని? తొమ్మిదో ప్రశ్న, శ్రమల తరువాత యోబు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? శ్రమల తరువాత యోబు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? చివరి ప్రశ్న, పదవ ప్రశ్న, యోబు ముగ్గురు కుమార్తెల పేర్లు ఏమిటి? యోబు ముగ్గురు కుమార్తెల పేర్లు ఏమిటి? ఇవి గతంలో మీరు విన్న యోబు గ్రంథ ధ్యానంలోని కొన్ని ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సరైన జవాబులు ఒక వారం రోజుల్లో మాకు చేరేటట్లు మీరు రాయాలి. ఆ తర్వాత ఒక వారం 10 రోజుల్లో జవాబులు రేడియో ప్రముఖంగా మీకు చెప్పబడతాయి. అన్ని ప్రశ్నలకు జవాబులు సరిగా సకాలంలో ముందుగా వ్రాసి పంపిన వారికి తగిన బహుమానాలు త్వరలోనే పంపించబడతాయి. మరి వెంటనే మీ జవాబులు మాకు రాసి పంపిస్తారుగా.
ప్రేమధార బైబిల్ అధ్యయన కార్యక్రమంలో మీరింతవరకు కీర్తనల గ్రంథ వర్తమానములు వింటూ ఉన్నారు. ప్రస్తుతం మీరు వింటున్న కీర్తనల గ్రంథ వర్తమానములపై హల్లెలూయా అనే పుస్తకాన్ని సిద్ధం చేస్తున్నాం. హల్లెలూయా అనే ఈ పుస్తకాన్ని పొందగోరేవారు ఈ రోజే మాకు వ్రాసి లేదా ఫోన్ చేసి మీ పేరు నమోదు చేయించుకోవచ్చు. మరియు మీ ప్రార్థన అవసరతలు, సలహాలు, సందేహాలు వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార ట్రాన్స్వర్ రేడియో ఇండియా, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా సెల్ ఫోన్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399952580.
కీర్తనల గంధం భక్తి భావ ప్రబోధం,
భక్తి కొలుపు రాగ భరితం, ముక్తి నొసగు భావ చరితం,
భక్తి కొలుపు రాగ భరితం, ముక్తి నొసగు భావ చరితం.
కీర్తనల గ్రంథం భక్తి భావ ప్రబోధం,
కీర్తనల గంధం. భావ ప్రబోధం